మొదటి అధ్యాయం 6వ వచనం నుంచి 12వ వచనాలు చదువుకోవాలి. తెసలోనిక సంఘానికి పౌలు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనాలు చదువుకుందాం. ప్రభు అయిన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మను శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఎలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యం మీరు నమ్మితిరి. అందువలన మన దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపచొప్పున మీ అందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనుందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయొచ్చు. మన దేవుడు తన పిలుపునకు మిమ్మను యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. ప్రార్థన చేసుకున్నాం. తల్లు వంచండి, ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపైన దేవ, దయగలిగిన రక్షక, సర్వాధికారి అయిన ప్రభు, జీవాధిపతి, మహిమ కలిగిన రాజా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఈ దినం 22వ తేదీని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయాన్ని మేమంతా కూడి ప్రార్థించడానికి, ఆరాధించడానికి, వాక్య ధ్యానానికి మీరు ఇచ్చిన చక్కటి అవకాశం బట్టి మీకు వందనాలు. మీరు ఈ రోజు మమ్మల్ని ఆరాధనలోకి నడిపించడానికి వాడుకుంటూ ఉన్న ఏపీ ఫార్మా సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. చదివిన వాక్యం మా అందరికి అర్థమైనట్లుగా సహాయం చేయండి. ఇది నాన్న ప్రభు దీవెనకరంగా మరించండి. మధ్యాహ్న స్త్రీల ఆరాధనలు, సాయంకాలం ప్రభా చిన్నపిల్ల ఆరాధనలు, నూతన సహవాసం, నల్గొండ కిడ్స్ ప్రతిష్ట ఆరాధన దీవెనకరంగా జరిగించండి. ప్రభు మీరు మాతో మాట్లాడమని బ్రతిమాలుకుంటూ వచ్చిన వారిని బలపరచండి. రావలసిన వారి మీద కనికరపడండి. సమయాన్ని ఆశీర్వాదకరంగా మరించండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రులు, ఆమేన్. ప్రభునందు పిల్లారా, అందరికి మరొకసారి యేసుక్రీస్తు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మనం ప్రతి బుధవారము తెసలోనిక పత్రిక ధ్యానాన్ని, బైబిల్ స్టడీని కొనసాగిస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథాలు కలిగి, నోట్స్ కలిగి మీరు ఈ ఉదయకాలపు ఆరాధనలో పాల్గొనాలని మనవి చేస్తా ఉన్నాను. అలాగే ఈ వారం మీరు ఎవరినైనా కలుసుకుని ఉంటే వారికి కూడా మీరు ఈ ఉదయకాలపు ఆరాధన నడిపించగలిగితే వారు బలపడతారు. వారి బాధ్యత కూడా మన మీద ఉందని కాలసు బాధ్యత తీసుకోవాల్సిందిగా కూడా జ్ఞాపకం చేస్తున్నారు. మనం 2వ తెసలోనిక పత్రిక ధ్యానంలో భాగంగా గత వారం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు స్టడీ చేస్తూ వచ్చాం. 3వ వచనం నుంచి 5వ వచనం వరకు శ్రమలను ఎలా సహించాలో ఆయన సంఘానికి నేర్పిస్తా ఉన్నా. తెసలోనిక సంఘం శ్రమలను వారు ఎలా జయిస్తా ఉన్నారో చూస్తూ వచ్చాం. అందులో 3 విషయాలు: వారి ప్రేమ, వారి విశ్వాసము, వారి నిరీక్షణ. ఆ మూడు వారి ప్రేమను బట్టి, ప్రేమ ద్వారా, విశ్వాసం ద్వారా, నిరీక్షణ అదే ఓర్పు ద్వారా అన్నిటిని జయించగలుగుతా ఉన్నారు అని మనం చూడగలిగాం. అట్లాగే సంఘానికి, దశలోనికి సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ ఈ 6వ వచనం నుంచి 12వ వచనాల వరకు శ్రమ పొందుతున్న వారిని ఆదరించడానికి మరికొన్ని మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. శ్రమ పొందుచున్న వారిని ఆదరించడానికి ఆయన ఈ విషయాలు రాస్తా ఉన్నాడు. అంటే దశలోనికి సంఘం ఎంత కఠినమైన శ్రమలను ఎదుర్కొంటుందో దాన్ని అది పౌరుడు కూడా కదిలించినట్లుగా మనం చూడగా, మొదటి పత్రిక 3వ అధ్యాయము, దశలోనికి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-5 వచనాల్లో పౌలు చాలా భయపడ్డాడు. ఆ శ్రమల విషయంలో పౌలు చాలా భయపడి ఈ సంఘం శ్రమల్లో నిలబడిందా లేకపోతే తొలగిపోయారా అన్న ఆందోళనతోటి ఏమైందో తెలుసుకోవడం కొరకు తిమోతిని పంపించినట్లుగా మనం చూస్తాం. 3వ అధ్యాయము 1వచనం. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్స్ లో మీ ఒంటిగానైనా ఉండటం మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడుకున్నట్లును మిమ్మను స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితివి. కాబట్టి మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిము కదా. అలాగే జరిగింది, ఇది మీకునే తెలియను. అట్టి శ్రమలను అనుభవించటప్పుడు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. కాబట్టి పౌలు మనకి తిమోతి తలుపు అవసరమైనప్పటికీ మేము ఒంటరిగానే ఉంటాము, కానీ దశలోనిక సంఘం మాత్రం ఈ శ్రమల వల్ల కలవర పడకూడదు అన్న అస్పృహతో ఆ భయంతో తిమోతిని పంపించినట్లుగా మనం మొదటి పత్రిక ధ్యానంలో చూడగలిగాం. 2వ పత్రికలో కూడా శ్రమల గురించి ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన శ్రమల గురించి మాట్లాడుతున్నాడు. 2వ తెశలోనిక పత్రిక 4వ అధ్యాయము 4వచనం. అందువలన మీ హింసలన్నిటిలోను మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ అందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారు? ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తం మీరిట్లు ఓర్చుకొనట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. 2వ పత్రికలో కూడా శ్రమలను హింసల గురించి శ్రమల గురించి మాట్లాడుతూ అందులో మీరు చూపిస్తున్న మాదిరి ఓర్పును బట్టి మేము అతిశయపడుతున్నాము అంటున్నాడు. కావున ప్రియులరా, నేను మీ గమనాన్ని తీసుకొచ్చే విషయం విశ్వాస జీవితం లేదా క్రైస్తవ జీవితం ఇది ఎంత మాత్రం కూడా పూలపాన్పు కాదు. ఖచ్చితంగా శ్రమలను మనం ఎదుర్కోవాలి. కారణం ఆత్మీయ పోరాటం, ఆత్మీయ శత్రు, ఆత్మీయ రాజ్యం, అపవాది వాణి దూతలు మనుషులందరినీ మోసపుచ్చుతూ ఉండగా సువార్త ప్రకాశం ద్వారా అపవాది మోసలోంచి బయటకొచ్చిన మనం, సువార్త ప్రకాశం ద్వారా బయటపడ్డ మనం తిరిగి మరలా వాడు కైవసం చేసుకోవడం కొరకు ప్రతి విధాల ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి నాకెందుకు మళ్ళా ఆ మేలు జరగాలి, అనుకున్నవి జరగాలి, కానీ ఎందుకు నష్టం జరుగుతుంది, కీడు జరుగుతుంది, శ్రమ సంభవిస్తుంది అని మనం కలవరపడడానికి వీల్లేదు. అది సాధారణం. ఒకవేళ వ్యతిరేకత ఏమీ లేదు, అంతా బాగుంది, అంతా అనుకూలంగానే ఉంది అని మీకు అనిపిస్తే, ఒకటి మీరు ప్రారంభ దినాల్లో ఉన్నారు కాబట్టి దేవుడు మీకు ఇంకా శ్రమలు అనుమతించకుండా కాపాడాడు అని అనుకోవాలి. ఎప్పటికీ శ్రమలు రావు అని కాదు, గాని విశ్వాసంలో బలహీన పడిపోకూడదు అన్న ఉద్దేశంతో ప్రారంభ దినాల్లో పేతురు కోసం వేడుకున్నట్టుగా నా కోసం మీ కొరకు ప్రభు కాపుదలిచ్చి వేడుకుంటున్నాడు. అలాగని చెప్పి ఇంకెప్పటికీ సాతానికి అధికారం ఇవ్వడు, ఎప్పటికి సాతాన్ని శోధించడు అని కాదు కాదు. కాబట్టి ఖచ్చితంగా వాడి పని వాడు చేస్తూనే ఉంటాడు. మనం ప్రభువును కలుసుకునే వరకు, ప్రభువును కలుసుకోకుండా ఉంచడం కొరకు ఇప్పుడు అనే విధాలుగా ప్రయత్నం చేస్తాడు. అది ఇంట్లో కలిగే శ్రమలు, అనారోగ్యం వల్ల కలిగే శ్రమలు, ఉద్యోగంలో కలిగే శ్రమలు, రకరకాలుగా మనం చూస్తాం. ప్రతి శ్రమలో కూడా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుడికి శక్తి లేదేమో, లేకపోతే నాకు భక్తి లేదేమో అని మనం ఆలోచించడం కంటే కూడా ఇది సాధారణము. శత్రువు ఎప్పుడు పొంచి ఉన్నాడు, శత్రువు నన్ను మోసం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాడు అన్న స్పృహ కలిగి మన శ్రమలలో మన ప్రేమను, మన విశ్వాసాన్ని, మన ఓర్పును మనం సాధన చేయవారుగా ఉండాలని వాక్యం మనందరితో వాక్యం ఉదయకాలం మాట్లాడుతూ ఉండగా, ఎవరెవరు ఏ పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నారో నేను ఎరగను గాని వాక్యం అంటున్న మాట ఏంటంటే మనం అపోస్తుల కార్యాల గ్రంథం 14:22 పౌలు భక్తులు మాట్లాడుతున్నాడు, మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో చేరాలి. అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో చేరాలి. కాబట్టి శ్రమల దగ్గర ఎంతమాత్రం కూడా కలవర పడేవారుగా మనం ఉండకూడదు, కానీ శ్రమల కొరకు సిద్ధపడేవారుగా ఉండాలి. రెండో మాట, శ్రమ పడుతున్న వారిని ఆదరించడం మన బాధ్యత. అలాంటి వారి పక్షంగా నిలబడాలి, అలాంటి వారిని ఆదరించాలి, వారు కలవర పడిపోకుండా, వారు తుట్టులు పడిపోకుండా వారికి సహాయం చేయవారుగా మనం ఉండాలని ఈ ధ్యానంలో చూస్తూ వస్తున్నాం. అలా శ్రమ పొందుతున్న వారిని బలపరచడం కొరకు, ఆదరించడం కొరకు పౌలు ఈ సంగతులు రాస్తా ఉన్నాడు. మనం చదివిన ఈ నేటి వాక్య భాగంలో 6:12 ప్రభు యొక్క రాకడ కోసం మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆయన రాకడ కోసం మాట్లాడుతున్నాడంటే రాకడలో రెండు విషయాలు జరుగుతాయి అని ఈ లేఖన భాగంలో మాట్లాడుతున్నాడు. రాకడలో రెండు విషయాలు జరుగుతాయి అని మాట్లాడుతున్నాడు. ఒకటి, శ్రమ పొందుతున్న వారికి ఆయన బహుమానం ఇస్తాడు. రెండు, శ్రమ పెడుతున్న వారికి ఆయనకి ఆయన ప్రతీకారం తీరుస్తాడు. కాబట్టి ఇంతేనా మా జీవితం, ఇట్లాగే ఎప్పటికీ శ్రమ పడ్డమేనా అని డేలా కొట్టుకోవడానికి వీల్లేదు. శ్రమ బహుమానానికి కారణమవుతుంది అని, శ్రమ పొందుతున్న వారందరూ కూడా బహుమానాన్ని సంపాదించుకుంటారు, శ్రమకు ప్రతిఫలం ప్రవహిస్తారు, శ్రమల్లో సహించిన వారు దాని ఫలితం చూస్తారు అని ఆదరణ మాటలు చెప్తా ఉన్నాడు. మరి వాళ్ళు ఎప్పుడూ కూడా ఎట్లాగే అరాచకాలు చేస్తా ఉంటే వాళ్ళని క్షమిస్తూ పోవడమేనా, వాళ్ళకేమీ తగిన శాస్తి ఉండదా అని డేలాపడాల్సిన పని లేకుండా వారిని ఎట్లాగా ప్రభు హ్యాండిల్ చేస్తాడో, ప్రభు వారికి ఎలాంటి శిక్ష విధిస్తాడో ఆ విషయాలు కూడా ఈ వాక్య భాగంలో రాయబడ్డాయి. సో మొదటిగా మనం ఈ ధ్యానంలో ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకోవడంలో భాగంగా మొదటిగా మనం చూసేది ప్రభు యొక్క రాకడ ఎలా ఉంటుంది, ప్రభు యొక్క రాకడ ఎలా ఉంటుందో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కింద వాక్యాలు చదవాలి, 8 కలిసి ఉన్నాయి కదా, 6:8 మనం చదివితే, ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు. కాబట్టి వారికి ప్రతిదండన ఉంది, వారు అలాగే విడిచిపెట్టబడతారు,
వాళ్ళకి స్థిరాజ్యం అయిపోయింది అనుకోవడానికి వీలు లేదు. దేవుని న్యాయం అనే తీర్పును వారు పొందుకుంటారు, వారు ప్రతీకారం పొందుతారు, ప్రతిదండన చేయబడతారు అని రాస్తా ఉన్నాడు. రెండో మాట, మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. కాబట్టి ప్రభు రాకడ యందు శ్రమ పొందుచున్న వారికి విశ్రాంతి, శ్రమ పెడుతున్న వారికి ప్రతిదండన, రెండు విషయాలు ఆయన సంఘంతో ప్రస్తావిస్తున్నాడు. సాధారణంగా మనం ప్రతీకారం కోరుకోము, మనం ప్రతీకారం కోరుకుంటున్నాం కాబట్టి ప్రతీకారం చేస్తున్నాడని కాదు, కాని దేవుడు న్యాయమైన తీర్పు, దేవుడు న్యాయమైన తీర్పు. అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ క్షమిస్తాడు, ఎవరి మీద కోపం రాదు, ఎవరిని ఆయన ఏమనడు. అది వాక్యానుసారమైన ఆలోచన కావు. ఆయన నీతిగల న్యాయాధిపతి, ఆయన తీర్పులు సత్యములు న్యాయములు. మనం చెప్పినా చెప్పకపోయినా, మనం అడిగినా అడగకపోయినా ఆయన తీర్పు న్యాయబద్ధంగా ఉంటుంది. కాబట్టి రెండు విషయాలు మాట్లాడుతా ఉన్నాడు. ఒకవేళ మనం శ్రమ పడుచున్న వారిలో కాకుండా మనం శ్రమ పెట్టేవారిగా ఉంటే మాత్రం తప్పకుండా ఈ మాటలు మనకి భయాన్ని పుట్టించాలి, అలాంటి మాటలే మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి ఈ వాక్య భాగాన్ని అనుసరించి మొదటగా మనం ప్రభు యొక్క ప్రత్యక్షత లేదా రాకడ ఎట్లా ఉంటుందో ఆయన మూడు విషయాలు మాట్లాడుతా ఉన్నాడు. ఆ దినం ప్రభువుకి మహిమకరమైన దినం అని మాట్లాడుతున్నాడు. ఆ దినం ప్రభువు తన ప్రభావాన్ని కనపరచు దినం అని మాట్లాడతాడు. కాబట్టి మనం ఆ దినం గురించిన కొన్ని విషయాలు ఇక్కడ ధ్యానించాలి. ఆరవచనంలో మనం చదివితే, ప్రభు అయిన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై. ప్రభు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమవటం, అదృశ్యమవటం అన్న వాటిలో మనకు తెలుసు. ఇప్పుడు ప్రభు ప్రత్యక్షమవడా అవడు? ఇప్పుడు ప్రభు భూమి మీద లేడా? లేడు. అందుకొరకు లోకానికి ఎట్లా ఉందంటే, యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడా అన్నది కూడా పెద్ద ప్రశ్నార్థకమే. విశ్వాసి నమ్మకంగా విశ్వాసంతో నమ్మి కొనసాగుతా ఉన్నా, బలహీనమైన విశ్వాసులు, నమ్మకార్థ విశ్వాసులు, అవిశ్వాసులు, లోకస్తులు, ఇది పెద్ద ట్రాష్, దేవుడున్నాడు అన్నది ఒక ట్రాష్, దెయ్యం ఉన్నది అన్నది కూడా ఒక ట్రాష్, రాకడ ఉంది, తీర్పు ఉంది, యుగాంతం ఉంది, ఇవన్నీ కూడా బూటకప్పు మాటలు. ఉంటే రావాలి కదా, ఉంటే కనబడాలి కదా. చాలా మంది యవనస్తుల యొక్క ఆలోచన ఏంటంటే, దేవుడు నాకు కనిపిస్తే నేను దేవుడిని నమ్మేసుకుంటాను, దేవుడు నాకు అనిపించట్లేదు. అవును, ఆయన ప్రత్యక్షం అవడానికి ఒక దినం ఉంది, ఆ దినమందు కనిపిస్తాడు, ప్రత్యక్షమవుతాడు. ఇప్పుడు వాక్యంలో ఆయన గురించి రాసిన విషయాలు, సాక్ష్యాలు, వాక్యాధారాలు, మనం వాటిని బట్టి వెంబడిస్తా ఉన్నాం. కానీ నిజంగా ఎలా అంటాను, ఈ లోకం మన ప్రభుదైనప్పుడు, ఆయన పాలనలోకి మనం వెళ్ళినప్పుడు, ఆయన సింహాసనాశీనుడిగా చక్రవర్తిగా ఉన్నప్పుడు, ఆయన రాజ్యంలో ఉన్న మనం ఎట్లా ఉంటామో ఇప్పటి నుంచి ఊహించుకోగలిగితే, లేకపోతే అలాంటి వాక్యపు వెలుగులో జీవించగలిగితే, మనం ప్రభు యొక్క ప్రభుత్వాన్ని, రాజ్యాన్ని, అధికారాన్ని, ఆజ్ఞలను, కట్టడలను, శాసనాలను నిర్లక్ష్యం చేసేవారుగా ఉండలేము. ఆదివారం భక్తుల్లో జరుగుతున్న పెద్ద ప్రమాదం ఏంటంటే, 6 రోజులు మర్చిపోతా ఉన్నారు, ఆదివారం కాస్త జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు, ఆదివారం జ్ఞాపకాలు కూడా మళ్ళా వచ్చే ఆదివారం వరకు కొనసాగట్లేదు. అనదిన భక్తులు మనం ఈ రోజు ఆ రోజు జ్ఞాపకం చేసుకుని ప్రభువుని మనం చూడగలుగుతున్నాం. మన కన్నులు ఎదుట ప్రత్యక్షంగా ఆయన కనబడకపోయినా ఆయన సింహాసనం పైన చూడగలుగుతున్నాం. ప్రార్థన చేస్తున్న ప్రతిసారి కూడా దేవుని యొక్క రాజ్యాన్ని అధికారాన్ని ఒప్పుకుంటూ ప్రార్థించగలుగుతున్నాం. ఉదయం మధ్యాహ్నం సాయంకాల ఆరాధనలో ఆయన మనం చూడగలుగుతున్నాం. కానీ ఇప్పుడు ఆయన ప్రత్యక్షంగా లేడు. ఆత్మరూపి దేవుడు, ఆత్మస్వరూపి దేవుని రాజ్యం, ఆత్మీయ రాజ్యం, ఆత్మీయ లోకం మన కనులకు ప్రత్యక్షం కావట్లేదు. కాని ఒకనొక దినమందు ప్రభు ప్రత్యక్షమవుతాడు. ఆ మాట మనకు అర్థం కావాలి. ఆయన్ని మనం ముఖాముఖిగా చూడబోతున్నాము. ఇప్పుడు ఆ అదృశ్య రాజ్యం, అదృశ్య లోకం, అదృశ్య ప్రభు, ఆయన ప్రభుత్వం రేపు దృశ్య రూపం దాల్చిపోతా ఉంది అని వాక్యం ద్వారా జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. కాబట్టి ప్రత్యక్షమవుతాడు అని రాయబడింది. ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు, ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. కొలసికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుంటే, కొలసికి రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రారంభవచనం నుంచి, మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డ వారైతే పైనన్న వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. క్రీస్తు అంటే రాజు, ప్రభు, చక్రవర్తి, అభిషక్తుడు. ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఎక్కడ కూర్చొని, ఎక్కడ ఆయన సింహాసనం, ఎక్కడ ఆయన సింహాసనం, అదే కనిపించట్లా, ప్రత్యక్షంగా లేదు. మనం విశ్వాసంతో చూడాల్సిన విషయం ఏంటంటే, పైనున్న రాజ్యాన్ని, పరలోకమందు నీ చిత్తం నెరవేరుతుంది. పరలోకమందున్న నీ రాజ్యం భూమి మీదకి రావాలి. అది మనం నేర్చుకున్న ప్రార్థన. కాబట్టి మీరు పైనన్న వాటిని వెతకండి. ఏముంది పైన? అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. అక్కడ దేవుడు ఉన్నాడు, సింహాసనం ఉంది, క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. అది మన నిరీక్షణ, అది మన నిరీక్షణ. ప్రతిసారి ఎన్నికల్లో ఇది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు వాటర్లో పార్టీని మార్చేశారు, ఎందుకు వాటర్లో సీఎంను మార్చేశారంటే, వాటర్లో ఎక్స్పెక్టేషన్ వేరేగా ఉంది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ప్రభుత్వాలు పరిపాలన అందించట్లేదు. బెటర్ గవర్నమెంట్ కావాలి, బెటర్ గవర్నెన్స్ కావాలి అని పరిగెడతా ఉన్నారు. నేను జ్ఞాపకం చేసేది, ఏ మానవ రాజు, ఏ మానవుడు కూడా మన పరిస్థితిని మార్చలేడు. దేవుడే సృష్టిని చేశాడు, దేవుడే మనలు చేశాడు, దేవుడే దీన్ని పునరుద్ధరించబోతా ఉన్నాడు, దీన్ని రిస్టోర్ చేయబోతా ఉన్నాడు, కోల్పోయిన మహిమను తిరిగి మనకి అందించబోతా ఉన్నాడు. శరీరానికి ఉన్న బలహీనతలు, లోకంలో ఉన్న శాపాలు అన్నిటి నుంచి ప్రభువే విడిపించబోతా ఉన్నాడు. అది మన నిరీక్షణ. మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డవారైతే పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. భూమి మీద మీరు ఎంత ట్రై చేసినా, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న బెటర్ లైఫ్ అన్నది ఉండదు. మీరు కష్టపడి మీ కష్టాన్ని బుడుదలు పోసిన కన్నీరు వలె భూమి మీద పెట్టుబడి పెట్టద్దు. డబ్బుల దగ్గర కూడా అదే మాట్లాడతాడు ఆయన. పైన ఉన్న వాటినే వెతకండి. మత్తయి సువార్త 6:19, భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు. బ్యాంకుల్లో దాచుకున్నా, బీరువాల్లో దాచుకున్నా, ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసినా, మీరు ఎంత తెలివైన వారిలాగా ప్లాన్ చేస్తా ఉన్నా, మీరు రాంగ్ డెసిషన్ తీసుకున్నారు అని మాట్లాడతాడు. పైన చూడండి, పైనన్న వాటిని వెతకండి. పైనన్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడదు. ఎలయనగా మీరు మృతి పొంది తెరిగి మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచిబడి ఉంది. 4, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ఆ ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆనందముతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుతురు. ఆయన కనిపించినప్పుడు ఆయన వారందరూ కనిపిస్తారు. ఆయన కనిపించినప్పుడు ఆ ప్రభువును విశ్వాసంతో వెంబడించిన వారందరూ కనిపిస్తారు. అదృశ్య రాజ్యం దృశ్యరాజ్యం కాబోతా ఉంది. అదృశ్యం ఉన్న ప్రభు ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు. నమ్మకముగా ప్రభువుని ఆ హృదయంలో పెట్టుకుని జీవితాన్ని ముగించుకున్న వారందరూ కూడా ప్రత్యక్షం కాబోతా ఉన్నారు. ఆ రాజ్యంలో నువ్వు ఉండాలి, నేనుండాలి అని కొలసీ సంఘాన్ని ఉద్దేశించి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభు ప్రత్యక్షమవుతాడు. తీతు పత్రిక 2:13 తీతు పత్రిక 2:13 చదివితే అక్కడ రాయబడుతున్నమాట, అనగా మహాదేవుడును మన రక్షకుడినైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నాము. మనం ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాము. నా ప్రశ్న, నిజంగా ఎదురు చూస్తున్నావా? నిజంగా ఎదురు చూస్తున్నావా? ఎదురు చూడాలి, ఎదురు చూడాలి. నేను అంటాను, ఆయనైనా త్వరగా రావాలి, లేదా మనమైనా త్వరగా వెళ్ళాలి. ఆయన త్వరగా వచ్చినా మన స్థితిగతులు మారిపోతాయి, మనం త్వరగా వెళ్ళినా స్థితిగతులు మారిపోతాయి. మార్పు కోరుకుంటున్న వారు మార్పు లేని జీవితంలో అట్లాగే ఉండాలి. మందులు మింగుతా, ఆపరేషన్ చేయించుకుంటూ, భయపడుతూ, చావు భయం, మరణ భయం. ఎందుకు మరణ భయం? ఎందుకు చావు భయం? నిరీక్షణ లేదు, ఎదురుచూపు లేదు, వెళ్ళాలని లేదు, వెళ్ళాలని లేదు. అందుకే మనం విశ్వాసం లేకుండా ఉంటే ప్రభుకి ఇష్టలు కాలేము. మూడు విషయాలు పౌలు భక్తుడు మొదటి కొరింథీ పత్రిక 13 మాట్లాడతాడు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడే నిలిచేవి. ఆకాశం భూమి గతించిపోతుంది. మొదటి యోహాను పత్రిక 2:17 మాట్లాడతాడు, లోకము ధనాశ గతించిపోతాయి. ప్రభునందు ప్రియులరా, ఇప్పుడు ప్రభు ప్రత్యక్షంగా లేడు, లోకం ప్రత్యక్షంగా ఉంది. లోకంలో ఉన్నవన్నీ బాగా కనబడుతున్నాయి. ఈ డబ్బు, పేరు, ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా బాగున్నాయనిపిస్తున్నాయి, కానీ ఇవన్నీ అదృశ్యమైపోతాయి. ప్రభు రాజ్యం ప్రత్యక్షం కాకపోతా ఉంది. ఆ రాజ్యంలో మనం ఎల్లకాలం ఉండిపోతా ఉన్నాం. అది మన నిరీక్షణ. నిజంగా ఆ నిరీక్షణలో ఎదిగేవారుగా ఉంటే మన అడుగులు అలాగే ఉంటాయి. ప్రతి దినం తెల్లవారుగానే మనకేమర్థం అవ్వాలంటే, ఇంకా నా ప్రభు నన్ను దర్శించలేదు, నన్ను పిలవలేదు, నన్ను ఇంకొక రోజు కొరకు చేశాడు, ఈరోజు ఏం చేయాలి? పైన ఉన్న వాటిని వెతకాలా, భూ సంబంధమైన వాటిని వెతకాలా? అదృశ్య రాజ్యం, శాశ్వత రాజ్యం వెలుగులో జీవించాలా? దృశ్య లోకం, భూలోకం వెలుగులో జీవించాలా? అది మన ముందున్న కీలకమైన ప్రశ్న. అందుకే పౌలు భక్తుడు హెచ్చరిక మాట మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎలా ఉండాలి లోకంలో? తీతు పత్రిక 2:13 మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. ఆ ఎదురు చూస్తున్న వాళ్ళు ఎలా ఉండాలి? ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకు చుండవరనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని విమోచించాడు. సక్రియ ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకున్నాడు. తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనును. కావున ప్రభునందు ప్రియులరా, మనం సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారిగానే ఉన్నావా? మనం ఈ లోకంలో స్వస్థ బుద్ధితోటి, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుతున్నావా? దశలోనికి సంఘాన్ని చూసి ఎట్లాగైతే హింసించారో, నిజంగా మన భక్తి మన చుట్టూ ఉన్న నామకార్త భక్తులకు కలవరం పుట్టిస్తుంది. ఇది భక్తిలా కనబడదు, పిచ్చిలా కనబడుతుంది, అడిక్షన్లా కనబడుతుంది. దేవుడు మీద ఎంత ప్రేమ అంటే అవును అవును, నిరీక్షణలు ఎదగడం అంటే అదే, నిరీక్షణలు ఎదగడం అంటే అదే. లేదు లేదు, మన భక్తి పక్క వాళ్ళకి వెట్ట పుట్టించట్లేదు, వేడు పుట్టించట్లేదు. అసలుకి మనం భక్తి చేసినా చేయకపోయినా పక్క వాళ్ళు ఏమీ కదలిక రాలేదంటే నేనంటా నీ భక్తి ప్రశ్నార్థకమే. సత్క్రియలంద ఆసక్తి, స్వస్థ బుద్ధి, నీతి, భక్తితో ఈ లోకంలో బతకాలి. కావున ప్రిలరా వాక్యం మనతో మాట్లాడుతున్న మాట, ప్రభు ప్రత్యక్షం అవుతాడు, కనిపిస్తాడో కనిపిస్తాడో కనిపిస్తాడు. బైబిల్లో ఉన్న వర్ణన, ప్రకటన గ్రంథంలో ఉన్న వర్ణన, ఆయన్ని ఆయన రూపం, ఆయన కురులు, ఆయన ముఖం, ఆయన పాదాలు, ఆయన దేహం, ఆయన సింహాసనం, ఆయన వైభవం, ప్రకటన గ్రంథంలో ఆ వర్ణన చూస్తా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆయన ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు. ఎక్కడి నుంచి ప్రత్యక్షం అవుతాడు? ఆరిజిన్ ఎక్కడి నుంచి? అది మూల వాక్యం, తెసలోనిక 2వ పత్రిక 1వ అధ్యాయము, తెసలోనిక 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదివితే ఆయన ఎక్కడి నుంచి ప్రత్యక్షం అవుతాడు అన్న మాట దగ్గర పరలోకము నుండి అక్కడ రాయబడ్డ మాట, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమై. ఆయన ప్రత్యక్షత ఎట్లా ఉంటుందంటే, ఆయన ప్రత్యక్షత ఎట్లా ఉంటుందంటే మహాదూతలతో రాబోతున్నాడు. దూతలు దూతలతో పాటు ప్రభు ఉంటాడు, దూతలతో పాటు ప్రభు ఉంటాడు. అక్కడ రాయబడ్డ మాట అదే 6వ వచనంలో, తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా, తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా. చాలా సార్లు మనం ప్రెసిడెంట్లను, ప్రైమ్ మినిస్టర్లను, ముఖ్యమంత్రులను చూసినప్పుడు వాళ్ళకంటే ముందు సెక్యూరిటీ నడుస్తూ ఉంటుంది, వాళ్ళకంటే ముందు బాడీ గార్డ్స్ నడుస్తూ ఉంటారు, వాళ్ళకంటే ముందు ఈ రక్షణ దళాలు ఎలా కనబడుతూ ఉంటారు, కాన్వాయ్ నడుస్తూ ఉంటుంది. అది చూడగానే ఎవరో చెప్పాల్సిన పనిలే, వాళ్ళు సాధారణమైన వాళ్ళు కాదు అని మనకు అర్థమవుతుంది. వాక్యం అంటుంది ప్రభు ప్రత్యక్షం అవుతాడు. ఎట్లా ప్రత్యక్షం అవుతాడు? తన అది ఆయన అంటే ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన వైభవాన్ని ఏంటో దాన్ని కనపరిచే దూతలు ముందుంటారు, కనపరిచే దూతలు ముందుంటారు. మిఖాయేలు, గబ్రియేలు, సరాపులు, కెరూబులు, బలాడ్జులు, ఆ మహాదూతలతో పాటు ప్రభు రాబోతా ఉన్నాడు. అందుకే సాతాన్ని ఓడించడానికి యేసుక్రీస్తు ప్రభు అని సాతాన్తో తలబడ్డు. ఒక్క దూత చాలు సాతాన్ని మట్టి కల్పించి పాతాలలో బంధించడం కొరకు. ఆ ప్రభావాన్ని కనపరిచి దూతలతో ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీ, త్రివిధ దళాలు, అది ఆ దేశానికి బలం. ఈ దేశం అంటే ఏంటో, భారతదేశం అంటే ఏంటో, యుఎస్ అంటే ఏంటో, ఇజ్రాయెల్ అంటే ఏంటో, సైన్యాన్ని బట్టి అంచనా వేస్తూ ఉంటాం. దేవుని వాక్యం అంటుంది ప్రభు రాజ్యంలో ఆయన ప్రభావాన్ని కనపరిచే మహాదూతలు అతో పాటు ఆయన ప్రత్యక్షం అవుతాడు. అసలుకి లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన ఆ దూతను ఎట్లా వాడుకుంటున్నాడో వాక్యం మాట్లాడుతూ ఉంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనం, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. ఒంటరిగా ఏం ప్రభు ప్రత్యక్షం అవడం? ఆయన మహిమను కనపరచు దూతలతో ప్రత్యక్షమవుతాడు, తన తండ్రి మహిమ గలవాడిగా ఉంటాడు, తన దూతలతో కూడా రాబోచున్నాడు. దూతలు ప్రస్తావన మనం చాలా సీరియస్ గానే తీసుకోవాలి. ఆయన బలం, ఆయన సైన్యం, ఆయన దాసులు. ఏ పరలోక దర్శనాన్ని మనం చూసినా 4 జీవులు, 24 పెద్దలు, కోట్ల కొలదిగా దేవదూతలు, వారందరి మధ్య ఆయన ఉన్నాడు. ఒక్కొక్క పోలిక, ఒక్కొక్క వర్ణన మన ఊహకు మించినదిగా కనబడతా ఉంది. ఆయన దూతలతో పాటు ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు 27వ వచనంలో. అప్పుడు ఆయన యవన క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును, కాబట్టి దూతలతో పాటు ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు. చాలా విషయాలు ఇది మనం మత్తయి 13వ అధ్యాయంలో కూడా ఈ మాటలు చదువుతాం. మత్తయి 13వ అధ్యాయంలో 41వ వచనం, 13:41, మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. ఆయన దూతలతో ప్రత్యక్షమైనప్పుడు దేవదూతలు కోత కోస్తారు, పుళ్ళు గింజలను ఒట్టి గింజలను తేల్చేస్తారు, ఫిల్టర్ కొడతారు, జల్లెడ పడతారు, ఆరిన అగ్నిలో పొట్టు కాల్చేస్తారు. లాజర్ని పరలోకాన్ని కొనుక్కున్నట్టుగా దేవదూతలు నీతి మంతులను ఆహ్వానిస్తారు. అది వర్ణన మనం చూస్తున్నాం. ప్రభు ప్రత్యక్షమవుతాడు, మనం కనులారా చూస్తాం. ఆయన దూతలతో ప్రత్యక్షమవుతాడు. ఆయన ఏంటో మనకి ఎవరు చెప్పాల్సిన పనిలే. ఆయన ముందు నిలబడ్డ దూతలను చూస్తేనే మనం చచ్చిపోతాం. ఆయన ముందు నిలబడ్డ దూతలను చూస్తేనే సాగిలు పడతాం. పరలోక దర్శనాలు కనబడ్డ ప్రతి భక్తుడు కూడా సాష్టాంగ పడ్డాడు, చచ్చిన వారి వలె పడ్డారు. అంత మహిమగల దూతలతో ఆయన ప్రత్యక్షమవుతాడు, మరొక వర్ణన రాయబడింది అక్కడే తెస్సలోనిక 2వ పత్రిక 6వ వచనంలో, మన ప్రభు అయిన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అండలం చేద్దాం అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై. ఎట్లా ప్రత్యక్షమవుతాడు? అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమవుతాడు. మనం అనుకున్నంత ప్రశాంతంగా ప్రభు ఉండడట, ఆయన దహించు అగ్ని, జ్వాలలతో ప్రత్యక్షమవుతాడు. ప్రభు ప్రత్యక్షమైతే ఏమవుతుందో పేతురు ఇలా రాస్తామన్నాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదివితే, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవపు చేయబడినవే అదే వాక్యము వలన భద్రం చేయబడి ఉన్నవి. లోకానికి దేవుడు అగ్ని దండన విధించిపోతా ఉన్నాడు, దాని కొరకు లోకం వెయిట్ చేస్తా ఉంది. 10వ వచనం, అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమును ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతముల మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులు కొని లయమైపోయినట్లు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోయినట్లు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారు ఉండవలను. కావున ప్రియులరా, ఆయన రాకడ అగ్ని జ్వాలలో ప్రత్యక్షమైనప్పుడు భూమియు దాని మీద ఉన్న కృత్యాలు తగలబెట్టబడతాయి, కాలిపోతాయి, లయమైపోతాయి. అగ్ని దండన లోకానికి ఆయన విధించిపోతా ఉన్నాడు. అగ్ని జ్వాలల్లో ఆయన ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు. మహిమ గల దూతలతో ఆయన ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు. కాబట్టి ప్రభు ప్రత్యక్షమవుతాడు. ఎలా ప్రత్యక్షమవుతాడు? దూతలతో. ఎక్కడి నుంచి ప్రత్యక్షమవుతాడు? పరలోకం నుంచి. ఎలాంటి ప్రభావంతో ప్రత్యక్షమవుతాడు? అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమవుతాడు. అలా ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతుందో మరిన్ని విషయాలు సంఘానికి పౌలు రాస్తా ఉన్నాడు. 2వ తెస్సలోనికి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదవాలి. 9వ వచనం నుంచి మనం చదవాలి. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమ పరచబడుటకును, విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు ఆయన మహిమ పొందుతాడు, ఆయన ప్రశంస పొందుతాడు అని రాయబడింది. ఆయన మహిమ పొందుతాడు, ఆయన ప్రశంస పొందుతాడు అని రాయబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదివితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదివితే, అందుచేత పరలోకమందు ఉన్నవారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి కింద ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమును వంగునట్లు. యేసు ఎవరు అని ప్రశ్నించి వారు ఎవరు ఉండరు. యేసయ్య మా దేవుడు కాదు అనేవారు ఎవరు ఉండరు. యేసు నాకు అక్కర్లేదు అనేవారు ఎవరు ఉండరు. ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి మోకాలు వంగుతుంది. ఇప్పుడు ఆయన అదృశ్యుడిగా ఉన్నాడు కాబట్టి మోసం జరుగుతూ ఉంది, సాతాను మోసపుచ్చుతా ఉన్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ మోసగాడే నాశనం అవుతాడు, మోసం నుంచి బయటకు వస్తారు, మోసం నుంచి బయటకు వస్తారు. ప్రభు మహిమ పొందుతాడు, ప్రభు ప్రశంస పొందుతాడు. అదే మాట ఇక్కడ రాస్తా ఉన్నాడు, ప్రతి వాణి మోకాలు యేసు నామమున వంగుతుంది. 11, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు ప్రతి నాలుక ఆయన స్తుతిస్తుంది, ప్రశంసింపబడతాడు. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతుంది, ఆయన మహిమ పొందుతాడు, ఆయన మహిమ పొందుతాడు, ఆయన మహిమ పొందుతాడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతా ఉంది. కావున ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఎవరి ద్వారా మహిమ పొందుతాడు అన్న మాట మరొక మాట అక్కడ రాయబడింది. తెస్సలోనికి 2వ పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం, ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమ పరచబడుటకు విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును. అక్కడ రాయబడిన మాట అందరి ద్వారా మహిమ పొందుతాడు అని ఆయన రాయట్లేదు, ఎందుకంటే నమ్మని వారు దండనకు వెళ్తారు, సువార్తకు లోబడిన వారు దండనకు వెళ్తారు, ప్రతి దండన పొందుతారు. వాళ్ళు ఆయన ఎంత ఆరాధిస్తారు కాదు, నమ్మిన వారు, విశ్వసించిన వారు తన పరిశుద్ధులు యందు మహిమ పరచబడతాడు, విశ్వసించిన వారి యందు ప్రశంసింపబడతాడు, ప్రశంసింపబడతాడు. ఇప్పటికే ఈ మాట అంటాను, యేసుక్రీస్తు ప్రభును మనం చూడడంలా, యేసుక్రీస్తు ప్రభును గురించిన విషయాలు వింటూ ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముతున్నాం. చూడకుండా నమ్ముతున్న మనం ప్రభువుని ప్రేమించగలుగుతున్నాం. ఆయన ప్రత్యక్షంగా ప్రభువుని చూసినప్పుడు మన ప్రేమ ఎంత తారాస్థాయిలో ఉంటుందో, మన ఆరాధన ప్రభువుని చూడకుండా మనం ఆరాధిస్తున్నప్పుడే మనం కాస్త బెటర్గానే ఆరాధించగలుగుతున్నాం. ప్రభు సింహాసనాశనుడే ఉన్నప్పుడు, మహాదూతల్లో ప్రత్యక్షమైనప్పుడు మన ఆరాధన ఎట్లా ఉంటుంది, మన స్తుతి ఎలా ఉంటుంది, మన విధేయత ఎలా ఉంటుంది, మన సమర్పణ ఎలా ఉంటుందో అది మాట్లాడుతున్నాడు. తాను తన పరిశుద్ధుల యందు మహిమపరచబడతాడు, తన పరిశుద్ధుల యందు మహిమపరచబడతాడు, విశ్వసించిన వారి అందరి యందు ప్రశంసింపబడతాడు. అవునందు ప్రియులరా, నేను మాట అంటాను, భూమి మీద మనం సిద్ధపడతా ఉన్నాం రేపు ప్రభుని ఆరాధించడానికి, రేపు ప్రభుని మహిమపరచడానికి, రేపు ప్రభుని ప్రేమించడానికి ఇప్పుడే సిద్ధపడతా ఉన్నాం, ఇప్పుడే సిద్ధపడతా ఉన్నాం. ప్రిపరేషన్ లోనే మనం ఎదుగుతూ ఉంటే ఆ తర్వాత మనకి ఆరాధన బోరు కొట్టదు. ఆ తర్వాత ప్రభుని ప్రేమించడం అన్నది కష్టంగా ఉండదు, ఆటోమేటిక్ గా. నేను మాట అంటాను, నీ కూతురుని చూసినప్పుడు, కొడుకుని చూసినప్పుడు, అమ్మను చూసినప్పుడు, నాన్న చూసినప్పుడు ఎట్లాగా మన హృదయం స్పందిస్తూ ఉంటుంది, వాళ్ళతో సమయం గడపడం ఎట్లా మనకు ఉంటుంది. ఎప్పటికైనా వాళ్ళు బోరు కొడతారా? అలే ఇప్పటికి బోరు కొట్టరు. వాళ్ళతో ఉండటం ఆనందం, వాళ్ళు మనతో ఉండటం ఆనందం, వాళ్ళు మనకు దూరం అయిపోవడం బాధ. మనం దూరం అవ్వాలని కోరుకోవట్లేదు. తన పరిశుద్ధులు యందు మహిమపరచబడతాడు. నిజముగా ఆయన పాదాన్ని పరిశుద్ధులు ఎంతగా ముద్దాడతారో ఆయన పాదాన్ని పరిశుద్ధులు ఎంతగా ముద్దాడతారు, ఆయన మంచితనాన్ని ఎంతగా కొనియాడతారు. అంతగా ప్రేమించే వాళ్ళ కోసం ఆయన వస్తున్నాడు. అందుకే వధువు సంఘం కొరకు ప్రభు వస్తున్నాడు. ఆ వధువు సంఘాన్ని పరిశుద్ధాత్మదేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆ వధువు సంఘం ఆ పోలికే ఆశ్చర్యంగా ఉంటది. వధువు అంటే అమ్మాయి, అమ్మాయి ప్రధానం చేయబడ్డ అమ్మాయి, ప్రధానం చేయబడ్డ అమ్మాయి ఆ పెండ్లి కుమారుడు కొరకు ఎట్లాగ ఎదురు చూడాలి. పెండ్లి కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ వధువు సంఘం ఎట్లా స్పందించాలి? పెండ్లి కుమారుడు రాకడ కొరకు ఎట్లాగా సింగరించుకోవాలి, సిద్ధపడాలి, అలంకరించుకోవాలి, ఎలా వెల్కమ్ చేయాలి, ప్రభువుని సంఘం ఎట్లా వెల్కమ్ చేయాలి? చాలా వేదన అనిపించేది. ఎందుకో సంఘం ఆ స్థాయిలో సిద్ధంగా లేదు. శేషం ఉంది, కనిపించట్లా. ప్రభుని ప్రగాఢంగా ప్రేమిస్తున్న శేషం ఉంది, కనిపించట్లా. కానీ అశేష ప్రజలుగా ఉన్న క్రైస్తవులు అట్లాగే ప్రభు రాకడ కొరకు మరణాత ప్రభు అయిన యేసు రము, ఎందాక ఆలస్యం చేస్తావు, మా కళ్ళల్లో కాగడాలు పెట్టుకుని ఎదురు చూస్తా ఉన్నా, దీపాలు వెలిగించుకుని ఎదురు చూస్తా ఉన్నా, గుండెల నిండా విశ్వాసం నింపుకుని ఎదురు చూస్తా ఉన్నా, మీరు అప్పచెప్పిన పనిని నమ్మకంగా చేస్తూ ఎదురు చూస్తున్నా అన్న సంఘం, ఆ ఎదురు చూపుల్లో ఉన్న సంఘం చూడాలని ఆశపడతా ఉన్నా, చూడలేకపోతా ఉన్నా. కానీ ఆ రోజు ఆ సంఘం ప్రత్యక్షమవుతుంది, ప్రభు ప్రత్యక్షమవుతాడు. తన పరిశుద్ధులు ఎందు ఆయన మహిమ పొందుతాడు, తన ఎందు విశ్వాసం ఉంచిన వారి ఎందు ప్రశంస పొందుతాడు. ఎంత మధురమైన ఘట్టంగా ఘట్టం ఉండిపోతా ఉందో, ఎంత మధురమైన ఘట్టంగా ఘట్టం ఉంటుందో. పేతురు మొదటి పత్రిక 2:9 చదవాలి. పేతురు మొదటి పత్రిక 2:9 చదవాలి. మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచాడు. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడం నిమిత్తము ఏర్పరచబడ్డ వంశం, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధమైన జనాంగము. ఏం పిలుచుకున్నాడు, ఏ పేర్లు పెట్టి పిలుచుకుంటున్నాడు, ఎట్లా చూస్తున్నాడు మనం, అట్లాగే మనం ఉన్నామా, అలాగే మనం ఉండాలని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు భక్తుడు నిజంగా ఎట్లాగా ప్రభువుని కనపరచాలో నేర్పిస్తా ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:19 మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారం. ఆయన అంటాడు, నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, ఆయన మహిమ పొందాలి. నా ప్రతి ధనం ఆయన మహిమ కోసం, నా ప్రతి కార్యం ఆయన మహిమ కోసం. బ్రతికిన చచ్చిన నా శరీరమందు నా ప్రభు మహిమపరచబడాలి. 21 అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అలా ప్రేమించేవారు ప్రభువును ప్రత్యక్షంగా చూసినప్పుడు, మహాదూతలతో ఆయన ప్రభావం కనపరిచే దూతలతో ప్రత్యక్షమైనప్పుడు, అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమైనప్పుడు, ఈ ప్రేమిస్తున్న హృదయాలు, ఎదురు చూస్తున్న హృదయాలు, ఈ వధువు సంఘం ప్రభువుని ప్రాణముగా ఎంచుకున్న హృదయాలు ఎట్లా స్పందిస్తాయో ఆ మాటలే తెసలోనికి సంఘానికి రాస్తున్నాడు. తన పరిశుద్ధుల యందు ఆయన మహిమ పొందుతాడు, తన యందు విశ్వసించిన వారి యందు ఆయన ప్రశంస పొందుతాడు. ఎంత ఆ గొంతులు ఆయన ఎలుగెత్తి ఆరాధిస్తాయో, స్తుతిస్తాయో, మహిమపరుస్తాయో. కాబట్టి పిల్లరా, మనం అందులోనే ఉన్నామా, ఎక్కడైనా ట్రాక్ తప్పామా? పరీక్ష చేసుకోవటం ఆత్మీయ జీవితానికి మంచిదని ప్రభు ప్రేమ ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి ప్రభు యొక్క రాకడ, ఆయన రాకడ విశ్వాసులకు ఎలా ఉంటుందో రాశాడు. రెండు, ప్రభు యొక్క రాకడ అవిశ్వాసుడికి ఎలా ఉంటుందో రాస్తున్నాడు. తెసలోనికి రెండో పత్రిక మొదటి అధ్యాయము, తెసలోనికి రెండో పత్రిక మొదటి అధ్యాయము 6-8 వచనాల్లో రెండో భాగం చదువుతా ఉన్నాను. మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు. సువార్త వినలేదా? విన్నారు. మారలేదు, లోబడలేదు, విధేయత చూపించలేదు. వారికి ఏం చేస్తారట? ప్రతిదండన. యేసైన నమ్ముకుంటే రక్షణ, యేసై నమ్ముకోకపోతే శిక్ష. ఆయన ప్రతిదండన చేస్తారట, ఎవరికి? సువార్తకు లోబడిన వారికి. ఆ మాట మనం చదువుతా ఉన్నాం. తర్వాత మాట, మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమ. ఎవరైతే సంఘాన్ని హింసిస్తా ఉన్నారు, విశ్వాసిని హింసిస్తా ఉన్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, గేలీ చేస్తా ఉన్నారు, హాలన చేస్తా ఉన్నారు, వారికి శ్రమ, వారికి ప్రతిదండన. ఇదెంత భయంకరమైన మాట, లోబడిన వారికి శ్రమ, ప్రతిదండన అని మాట్లాడుతున్నాడు ఆయన. కావున ప్రియులారా, ఆయన ఎట్లాగ తీర్పు తీరుస్తాడో, ఎలా శిక్ష విధిస్తాడో వాక్యం మాట్లాడుతా ఉంది. మత్తయి సువార్త 13:41 వచ్చిన మనం చదివా, మనుష్య కుమారుడు తన దూతను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. ఏడుపు పండ్లు కొరుకుట అగ్నిగుండం. కాబట్టి సువార్తకు లోబడిన వారికి, శ్రమపరచు వారికి ప్రతిదండన, విధించబోయే దినముగా ఈ వాక్యంలో ఆ దినాన్ని మనం చూస్తా ఉన్నాం. కావున ప్రభునందు ప్రియులారా, అది శ్రమ దినం, హెబ్రి పత్రిక 10:30 అని మాట్లాడుతున్నాడు. హెబ్రి పత్రిక 10:30 మనం చదివితే, 30 పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని, మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అని చెప్పిన వాణిని ఎరుగుదుము గదా. జీవమగల దేవుని చేతిలో పడుట భయంకరం, ఆయన ప్రతిదండన, ఆయన శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో. పగ తీర్చుట నా పని అన్నాడు కాబట్టి తీర్పు తీరుస్తాడు. భయంకరం ఆయన చేతిలో పడటం. మత్తయి సువార్త 10:28 మాట్లాడుతున్నాడు. దేహాన్ని చంపేవారు భయంకరులు, ప్రాణాలు తీసేవారు భయంకరులు, ప్రాణాలతో చెలగాటం ఆడేవారు భయంకరులు, మనకు తెలుసు. కానీ ప్రభు ఎలా కనబడుతున్నారంటే, ఆత్మను దేహమును రెండింటినీ కూడా నరకంలో చావకుండా కాల్చేవాడు. ఆయనంత భయంకరుడు, ఆయన చేతిలో పడుట భయంకరం. ఉగ్రతకు పాత్రలుగా ఉండడానికి మనం పిలువబడలేదు, ఆశీర్వాదానికి పాత్రలుగానే మనం పిలువబడ్డాం. కాబట్టి ప్రభు యొక్క ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుందో, ప్రభు యొక్క శిక్ష భయంకరంగా ఉంటుందని వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా, ప్రతిదండన చేసే ప్రభు, ప్రతిఫలమిచ్చే ప్రభు అని ఎరిగి మనం నమ్మకముగా కొనసాగటం, మన చుట్టూ ఉన్న వారి మీద జారిపడి వీరు తలతిక్కగా మాట్లాడుతున్నారు గాని రేపు ఆయన చేతులు ఎంత భయంకరమైన శిక్షకు వెళ్తారు అని వారి మీద జారిపడటం ఎంతైనా మంచిదని జ్ఞాపకం చేస్తా ఉన్నాను, కావున ప్రభునందు ప్రియులారా, అర్థం చేసుకుందాం వాక్యం మనతో మాట్లాడుతున్న మాట, వాక్యం మనతో మాట్లాడుతున్న మాటలు వెలుగులో మనం ఎట్లా ఉన్నాం పరీక్ష చేసుకోవడం ఆత్మీయ జీవితానికి మంచిది. మూల వాక్యం చదువుకొని కొన్ని తలంపులు ఉన్నాయి, వాటితో మనం ముగించుకుందాం. తెసలోనిక రెండో పత్రిక మొదటి అధ్యాయం 9-10 రెండో భాగం చదువుతా ఉన్నాను. 9-10 రెండో భాగం చదువుతా ఉన్నాను. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి. అది ఎంత భయంకరమైన మాట. ఏదేం తోటలో నుంచి ఆదామవును మెడబెట్టుకుని బయటికి గెంటేశాడు. మరలా వస్తే కాళ్ళు ఎరగొడతాను తగలు పెడతానన్నట్టుగా ఖడ్గ జ్వాలలను అడ్డుగా పెట్టాడు. అది ఎంత భయంకరంగా ఉందో మనకు తెలుసు. దేవుని మహిమ నుంచి దూరం అయిపోయాం, దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయాం. దట్ ఈజ్ డెత్. మరణం అంటే ఎడబాటు. రావణంద ప్రియులరా, రెండవ మరణం కొరకు వాక్యం మాట్లాడుతా ఉంది. రెండవ మరణం అది ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఇప్పుడు ఏదేం తోటల నుంచి దూరం అయిపోయిన మనం తిరిగి మరలా ప్రభువుని కలుసుకుంటా ఉన్నాం. ఏదేం తోటలో దూరం అయిపోయిన మన చేతులు పట్టుకోవడానికి ఆయన తన ప్రియకుమారుని పంపించాడు. విడిపోయిన బంధం తిరిగి పెనవేయబడింది. యోహాను సువార్త 3:16, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన కుమారుని అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి వాక్యాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, ఎన్నో ఇచ్చాడు. భయంకరమైన మాట ఏంటంటే, ప్రభువు రాకడ దినం తర్వాత ఇక వారి మీద కనికర పడడం లేదు, ఆయన ప్రేమ హస్తాలు చాచటం లేదు, ఆయన్ని చూస్తారన్న నిరీక్షణ లేదు. ఎప్పటికీ ప్రభువుని వాళ్ళు కలుసుకోరు. కనికరం, జాలి, ప్రేమ, మరొక అవకాశం అవేమి లేవు. ఎంత భయంకరమైన మాట. కాబట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎవరైతే సువార్తకు లోబడలేదో, సంఘాన్ని హింసిస్తా ఉన్నారో, అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి ఎక్కడికి వెళ్తారు? నిత్య నాశనమను దండన, నశింపక నిత్య జీవం పొందినట్లు. నిత్య నాశనం. చాలా సార్లు ఈ శిక్షణా తరగతుల్లో నేను మాట్లాడుగుతాను, బైబిల్ ప్రకారంగా మనం పరలోకానికి వెళ్లే కోవలోనే ఉన్నావా అంటాను. వాళ్ళు చాలా చక్కగా నవ్వుతూ లేవు సార్ అంటారు. ఆహా, పరలోకానికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తాం? నరకానికి. నరకం ఏమైనా పిక్నిక్, ఎంటర్టైన్మెంట్ ప్లేసా, రిసార్ట్సా? నరకానికి వెళ్తే ఎంజాయ్ చేస్తావా? అసలుకి ఆ మాట నోట్లోంచి నరకానికి పోతానన్న మాట అనడానికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? నరకం అన్నది మనకొక వాడిక పదం అయిపోయింది. పరలోకం అన్నది మనకొక వాడిక పదం అయిపోయింది. దాని యొక్క సారం మనకు అర్థం కావట్లా. అగ్ని ఆరదు, ఉరుగుచ్చావదు, నిత్య నాశనమును దండన. ప్రభువు ఇచ్చే ప్రతిఫలం, ప్రభువు చేసే ప్రతీకారం ఒకటికి 100 రెట్లు ప్రతిఫలం ఇస్తానన్నాడు. పాజిటివ్ గా చాలా బాగుంది. 100 రెట్లు ప్రతీకారం చేస్తానన్నాడు. నెగిటివ్ గా ఆలోచిస్తే ఎంత భయంకరమైనదో. కాబట్టి మనం జాలిపడాల్సిందే అదే. ఒక్కసారి నరకానికి పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? కుటుంబ సభ్యుల మీద, బంధువుల మీద జాలి కలిగిన వారుగా, ఆ పరితాపం కలిగిన వారుగా మనం ఉండాలి. 11:12 తెస్సలోనికి 2:12. అందువలన మన దేవుని యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప చొప్పున మీ అందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన మీరును మహిమ నుండునట్లు అండర్లైన్ చేద్దాం. ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? ప్రభు రాకడ కొరకు ఎట్లా ప్రిపేర్ అవ్వాలో రాస్తున్నాడు. మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును ఎలా చేయాలి? బలముతో సంపూర్ణం చేయొచ్చు. మీకు ఇచ్చిన టాస్క్ మీరు సంపూర్ణం చేయండి, మీకు ఇచ్చిన దర్శనాన్ని మీరు సంపూర్ణం చేయండి, మీకు ఇచ్చిన భారాన్ని పూర్తిగా ఆ స్థాయిలో వాడబడండి. ఆ మాటలు మాట్లాడుతున్నాడు, మేలు చేయవలనను మీలో కలుగు ప్రతి ఆలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణం చేయొచ్చు. బలముతో సంపూర్ణం చేయొచ్చు. మొన్న జూలై 12వ తేదీన నాయకుల మీటింగ్ కండక్ట్ చేశాం. అది అందరికి తెలియదు ఏం జరుగుతా ఉందో, నాయకులకే తెలుస్తుంది. అందులో మా మట్టుకు మేము చేస్తుంది ఏంటంటే, సంవత్సరంలో ఏమంటాము, గుడ్డులో గుడ్డు కంటే మెల్లనయం అన్నట్టుగా, ఎవరు బెటర్ గా ఉన్నారో వాళ్ళనే పైకి పిలిచి వాళ్ళకే మెమోంటోలు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తా ఉన్నాం. నేను వాళ్ళకు కూడా మాట్లాడుతున్నాను, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను, ఎవరెవరైతే మెమోంటోస్ తీసుకొని మేము బాగున్నామని చెప్పి ఎస్ఎఫ్జే నాయకులు మమ్మల్ని గుర్తించారంటున్నారు, నేను వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను. మనం నిజముగా మనకిచ్చిన పనిని, మనకిచ్చిన ప్రభు మనకిచ్చిన బాధ్యతను బలముతో సంపూర్ణం చేస్తున్నామా? బలముతో సంపూర్ణం చేస్తున్నామా? 100% ఆ మార్క్ రీచ్ అవుతున్నామా? కొంతమంది వెనకాలండి వీళ్ళు మరీ చిన్నపిల్లలాగా మేముండల కోసం పరిగెడతా ఉన్నారు. ఇవన్నీ అవసరమా? అవన్నీ అవసరమా? ఏం చేయొద్దు, పల్లెలు తింటూ టైం పాస్ చేద్దాం. పరిగె మనకేం పరుగొద్దు, మనకేం గమ్యం వద్దు, మనకేమి గురువద్దు, మనకేమి టార్గెట్స్ వద్దు, ఏం చేయొద్దు. వాక్యం అలా చెప్పట్లా, మీరు సంపూర్ణం చేయండి. పరిగెట్టువాడు బహుమానం పొందినట్లుగా పరిగెట్టండి, బహుమానం పొందేటట్లుగా పరిగెట్టండి. సంపూర్ణత కొరకు సాగిపోదాం, వెనుకొన్నో మర్చి పరిగెడదాం. మనం గొప్ప దినాన్ని ఎదుర్కోబోతా ఉన్నాం, ప్రభు రాకను ఎదుర్కోబోతా ఉన్నాం. ప్రభు రాకడ ఆలస్యమైనా మనం ప్రభువుని కలుసుకోవడం ఆలస్యం కాదు. కరోనా చేసిన గొప్ప మేలు ఏంటంటే, ఎప్పుడు ఎవరికి ఏ స్ట్రోక్ వస్తుందో తెలియదు, ఎవరికి గ్యారంటీ లేదు, చిన్నవాళ్ళకి కూడా గ్యారంటీ లేదు, యవనస్తులు కూడా గ్యారంటీ లేదు, ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. ఏ రోజు పిలిచినా ఆ రోజుకి సంపూర్ణులు, సంపూర్ణులు అన్నట్టుగా ఉండాలి. సంపూర్ణం చేయడానికి పరిగెత్తాలి, సంపూర్ణం చేయడానికి పరిగెట్టాలి. కాబట్టి మేలు చేయవాలని మీలో కలుగు ప్రతి ఆలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణం చేయొచ్చు. మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాను. పరలోకానికి మనల్ని తీసుకోవడానికి వీళ్ళు తీసుకోవాలా వద్దా అని ఆలోచించే పరిస్థితిలో ఉండకూడదు. ఆ పరిస్థితి రాదు, ఆ పరిస్థితి రాదు. నా నిలువెచ్చిన క్రైస్తవులు ఎవరు అక్కడ ఉండరో. కానీ పౌలు భక్తుడు సంఘాన్ని ఏమంటున్నాడంటే, మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు, క్వాలిఫైడ్ అన్నట్టుగా ఉండాలి, ఫిట్ అన్నట్టుగా ఉండాలి, ఎలిజిబుల్ అన్నట్టుగా ఉండాలి తప్ప 35 మార్కులు లేకపోతే 34 మార్కులు పాస్ మార్కు, 1 మార్కులో ఫెయిల్ అయిపోయి అట్లా వద్దు, అట్లా వద్దు. ప్రభువును పూర్ణంగా ప్రేమించాలి, అయితే లోపల ఉంటాం, లేదా నిత్య నాశన దండంలో ఉంటాం. లోపడే ఉండాలని అందరికీ ఆశ ఉంది, వాక్యం మనతో మాట్లాడుతుంది. అయితే మేలు చేయాలని మీలో కలుగుతున్న ప్రతి ఆలోచన, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యాన్ని మీరు సంపూర్ణం చేయండి. ఎంతో కొంత చేసి సరిపెట్టుకో ప్రభు అనొద్దు. ఏమి చేయకపోయినా చాలా చేసేస్తున్నానని చెప్పి మోసపోవద్దు, సంపూర్ణం చేయండి. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.